वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूत नायक असुर निकंदन कनुमा
अविद्यानामन्तस्ति विरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दस्रुतिधरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलतो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतज्ञं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हनुमन्तुडु ముందుగా సూర్యుడికి నమస్కారం చేసుకున్నాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. ఈ శ్లోకం నిన్న మనం ప్రారంభించుకున్నాం. శాస్త్ర ప్రకారం ముందు గురువుకే నమస్కరించాలి. గురువుని మించిన దైవం ఈ ప్రపంచంలో మరొకడు లేడని సమస్త పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందులో ఆ గురువు ప్రత్యక్ష దైవం అయితే చెప్పక్కర్లా. అనేక వ్యాకరణాలు శాస్త్రాలు సూర్యభగవానుడి దగ్గర ఆంజనేయుడు నేర్చుకున్నాడు. గురువు ఎంత గొప్పవాడైనా శిష్యుడు కూడా గొప్పవాడైతేనే వాడు పైకి వస్తాడు. గురువు దగ్గర మాట వరసకు కూడా మాట ఇస్తే నిలబెట్టుకోవాలని శాస్త్రం. హనుమంతుడికి సూర్యుడికి మధ్యలో గొప్ప బంధం ఉన్నది. సూర్యుడేమో నిరంతరం ఆకాశంలో క్షణం కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతాడు. సూర్యుడికి ఆగడం ఉండదు. ఆయన కావాలనుకుంటే ఇంకొక రూపం ధరించి మనకి ప్రత్యక్షమై దర్శనం ఇవ్వాలి తప్ప, సూర్య భగవానుడిగా రథం మీద కూర్చున్నప్పుడు నిరంతర ప్రయాణం సాగుతుంది. కాబట్టి ఆయన చపలుడు, గురువుగారు తిరిగేవాడు. ఇంకా ఆంజనేయుడు వానరుడు. వానరాలు అంతకంటే చెప్పలేనివి. కానీ ఇద్దరు ఎంత అద్భుతంగా చదివే పాఠం చెప్పినవాడు కూడా చదువుకుని వాడకూడదు అంటే, వ్యవహార దృష్ట్యా చూస్తే క్షణం కాలు ఆపనివాడు సూర్యుడు, క్షణం కాలు నిలవనివాడు వానరుడు. ఆ ఇద్దరి గురు శిష్య సంబంధం ప్రపంచానికి ఆదర్శప్రాయమైంది. గురువుగారు అలా తిరుగుతూనే ఉంటే శిష్యుడు ఒక కాలు తూర్పు కొండ మీద ఒక కాలు పడమట కొండ మీద పెట్టి ఉత్తరం దిక్కుకేసి తిరిగి నమస్కారం చేసి గురువుగారు ఎటు తిరిగితే అటు తల తిప్పి చదువుకున్నాడు. ఆయన మనం గురువుగారు 9 వస్తామంటే 11 వస్తాం ఈ కలియుగంలో. అందువల్లనే ఇవాళ గురువులు శిష్యుల యొక్క బంధం ఇలా ఏడిసింది. ఎక్కడ ఎవరి మీద ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, భక్తి లేదు. ఎంత భక్తి పెరిగితే గురువు మీద అంత బాగా విద్యలు అభివృద్ధి పొందుతాడు జీవుడు. పొందడమే కాదు, యావజ్జీవితం ఆ గురువుని అలా భక్తితో తలుచుకుంటూనే ఉన్న మహానుభావుడు శిష్యుడు. 9 పండితుడు హనుమంతుడు. అందుకే నవవ్యాకృతి పండిత ఆయన మహా అని ఆయనకు ఒక నామం ఉన్నది. వ్యాకృతి అంటే వ్యాకరణం. అది కూడా నవవ్యాకృతి, తొమ్మిది వ్యాకరణములని ఒక అర్థం. నవ అంటే కొత్త, ఎప్పటికప్పుడు కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉంటాడు ఆయన. ఏ ఊరితే ఆ ఊళ్ళో లాంగ్వేజ్లోనే మాట్లాడతాడు ఆయన. అక్కడున్న వ్యాకరణం బాగా బట్టి పట్టినవాడు ఆయన. అటువంటి మహాత్ముడు కాబట్టి ముందు గురువుని నమస్కరించాడని, ఆ తర్వాత పరమ పూజ్యుడైన తూర్పు దిక్కులకు అధిపతి అయిన ఇంద్రుడికి నమస్కరించాడని, ఆ తర్వాత వాయువునకు తండ్రికి నమస్కరించాడని, ఆ తర్వాత బ్రహ్మకి, ఆ తర్వాత పంచభూతాలకి, సకల భూతాలకి నమస్కరించాడని ఇతఃపూర్వం చెప్పాను. కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు, దాని వెనక ఉన్న అంతరార్థం కూడా తెలుసుకున్నారు. నిన్న వినండి వాళ్ళు, ఇవాళ మళ్ళీ ఆ పాత ఎపిసోడ్ వినండి. ఇప్పుడు ఈ నమస్కారాలు అయ్యాక అంజలిం ప్రాంగుఖ కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తతోహి వౌరుదేవంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఇప్పుడు ఈయన ప్రయాణం చేయవలసినది దక్షిణం దిక్కుకి, సౌత్కి వెళ్ళాలి. ఎప్పుడు దక్షిణం దిక్కుకి ప్రయాణం సరాసరి చేయకూడదని ఒక శాస్త్రం. ఉదాహరణకి ఇది దక్షిణం దిక్కు, మీరు దక్షిణంకే ప్రయాణం చేయాలంటే ముందు తూర్పునకు రెండు అడుగులో మూడు అడుగులో నడిచి ఆ తర్వాత అటు ప్రయాణం చేయాలి. ఇంట్లో కూడా ఒకవేళ దక్షిణ ద్వారమే ఉంటే, దక్షిణము నుంచే ప్రయాణించవలసిన యోగం ఉంటే అప్పుడు ఇంట్లో ఏం చేయాలన్నమాట, హాల్లో తూర్పు దిక్కునకు తిరిగి ఒక మూడు అడుగులు నడిచి అప్పుడు దక్షిణం కేసి ప్రయాణం చేయాలి. లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి, అవి ఏమిటనేది అనుభవిస్తే తెలుస్తుంది. అనుభవించి ఓపు ఉంటే ఆ పని చేయొచ్చు, పర్వాలేదు. ఏదో ఒకనాడు ఈ యాత్ర దక్షిణం కేసే అవుతుంది మన జీవితం, కానీ బతికుండగానే నిరంతరం దక్షిణాన్ని తోటినందుకు, అంటే రోజు నరకం అనుభవించినందుకు. ఇప్పుడు హనుమంతుడు ఒక గొప్ప కార్యం మీద దక్షిణమురకే వెళ్ళాలి. శాస్త్రం ఎరిగినవాడు ఆయన, అందుకని ఏం చేశాడు, అంజలిం ప్రాంగుఖ కుర్వన్, తూర్పుకి తిరిగి మళ్ళీ ఒక నమస్కారం చేశాడు. తూర్పుకి తిరిగి దండం పెడితే ఇంక అక్కడి నుంచి దక్షిణానికి ప్రయాణం చేసినా ఏ దోషము రాదు, ఆటంకము రాదు. అప్పటి నుంచే తూర్పుకి తిరిగి దండం పెట్టేది సామెత కూడా పుట్టింది. ఈ మధ్యన కొన్ని వ్యాపారాలు మొదలెట్టినప్పుడు తూర్పుకి తిరిగి దండం పెడతారు కూడా, వేరే విషయం. మొత్తం మీద ఆంజనేయుడంతటి వాడు ప్రయాణానికి వెళ్లే ముందు తూర్పుకి తిరిగి దండం పెట్టాడు. అంజలిం ప్రాంగుఖ కుర్వన్, ప్రాంగుఖ తూర్పుముఖమై, తూర్పుకేసి తిరిగినడు వాడై, అంజలిం రెండు చేతులు జోడించి నమస్కారమును కుర్వన్ చేసి ఇప్పుడు తన తండ్రికి వెళ్ళి నమస్కరించాడు. ఇందాక వాయుదేవునిగా నమస్కరించాడు, ఇప్పుడు తండ్రిగా మళ్ళీ ఇంకో నమస్కారం చేస్తున్నాడు. ఎన్నిసార్లు తండ్రికి నమస్కరిస్తే అంత తాను వెళ్ళే పనిలో విజయం లభిస్తుంది. పరమ దుర్మార్గుడైన తండ్రి యొక్క పాపాలని పక్కన పెట్టి కాసేపు నమస్కరించమన్నారు. దానికి ఆదర్శం ఎవరంటే ప్రహ్లాదుడు. ఈ ప్రపంచంలో పరమ దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడు అంటే హిరణ్యకశిపుడే. అటువంటి వాణ్ణి కూడా తండ్రిగా నమస్కరించుకుని ఆయన మార్గంలో నడుచుకోకుండా తన మార్గంలో నడుచుకున్నాడు ప్రహ్లాదుడు. తండ్రికి నమస్కరించమన్నాం కదా అని మూర్ఖుడైన తండ్రి వెనకాతలు వెళ్ళి ఆయన చెప్పిన పాపాలు చేస్తే ఇంద్రజిత్తులో నశించిపోతాడు. మీరు పురాణాలు వినడం కాదు, ఆదర్శంగా దాన్ని పెట్టుకుంటే జీవితంలో పైకొస్తాం. ఇంద్రజిత్తుకి ప్రహ్లాదుడికి ఏమిటి తేడా? ది డిఫరెన్స్ బిట్వీన్ ఇంద్రజిత్తు అండ్ ప్రహ్లాద. ప్రహ్లాదుడు ఎప్పుడూ తండ్రికి నమస్కరించాక ఓం నమో నారాయణాయ అన్నాడు. కేవలం తండ్రి కాబట్టి భక్తితో నమస్కరించాడు. కానీ తండ్రి హరినామస్మరణ విడిచిపెట్టు పాపిష్టి మార్గంలో నడుచుకో అంటే మాత్రం నడుచుకోకుండా తన మార్గంలో నడిచాడు. అందుకే ప్రహ్లాదుడు భక్తులలో మొదటివాడయ్యాడు. భక్తులలో మనం ఎవరి పేరు ముందు తలుచుకుంటామంటే ప్రహ్లాదుడే. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ పల్గునాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని భాగవతులను తలుచుకునేటప్పుడు ముందు ప్రహ్లాదుడిని తలుచుకున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు ఛందస్సులో పడతారుగా, రుక్మాంగదుడు పడతాడుగా ఛందస్సులో, కానీ ఆయన ముందు తలుచుకోలే, ముందు ప్రహ్లాదుడు, ఆ తర్వాత పరాశరుడు తలుచుకున్నారు. ఇంత 18 పురాణాలు రాసిన వ్యాసుడి తండ్రి పరాశరుడికి రెండో స్థానం ఇచ్చాడు, కానీ ముందు స్థానం ప్రహ్లాదుడికి ఇచ్చారు. కారణం, ప్రహ్లాదుడు తండ్రి యొక్క అపవిత్ర మార్గమును ఎత్తి చూపించి ఆయనకి నమస్కరిస్తూ తిరస్కరించకుండా తన మార్గంలో నడుచుకున్నాడు. నువ్వు ఎప్పుడు దుర్మార్గుడు అని తిట్టలేదు, కానీ ఆయన మార్గంలో గడలా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గురువు గారు చెప్పారట తండ్రికి నమస్కరించమని, ఆ తండ్రి వచ్చి కత్తిచ్చి మేమని చంపేయండి చంపేశాట. అప్పుడు వాడు భాగవతోత్తడు ఎలా అవుతాడు, భాగవతం అవుతుంది, విధి భాగవతం అవుతుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. అందువల్ల మనం ప్రహ్లాదుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఇంద్ర జిత్తుకి పితృభక్తి ఉంది, కానీ తండ్రి చేస్తున్న పాపిష్టి మార్గాన్ని అదుపులో పెట్టే ఆలోచన లేదు, భ్రష్టుడైపోయాడు. దానివల్ల ఇంద్రజిత్తు ఏం పాపాలు చేయలే. ఇంద్రజిత్తు తండ్రి చెప్పినట్టుగా ఇంద్రుడి బంధించాడు, శత్రువులు చంపాడు, కానీ కాముకుడు కాదు, పాపాత్ముడు కాదు, పరస్త్రీలను చెరపట్టలేదు. అయినా తండ్రి మార్గమును సమర్థించి ఆ పాపం వల్ల కుప్పకూలి తెచ్చాడు. కాబట్టి మీ తండ్రి ఎంత గొప్పవాడైనా ఆ గొప్ప మార్గం అయితే దాన్ని అనుసరించు. అందులో అపవిత్రత ఉంటే తక్షణం నాన్న తండ్రిగా నాకు నువ్వు జన్మనిచ్చావు కనుక నమస్కరిస్తున్నాను, నీ దౌర్భాగ్యం మార్గంలో నడుచుకోనని చెప్పేయాలి. అలా చెప్పకపోతే ఇలాగే ఇంద్రజిత్తులో గొప్పకూలిపోతాం. ఇవన్నీ ఎరిగి మనం ఎవరిని ఎలా గౌరవించాలో అలా గౌరవించడం గొప్ప కళ. జీవితం సరైన మార్గంలో నడపడం చాలా గొప్ప కళ. భగవంతుడిచ్చిన ఈ జీవితం కళ్ళు మూసి తెరిచేలోపు వెళ్ళిపోతుంది, ఆ వెళ్ళిపోతున్న దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే ఈ శరీరం రాదు. పరమ పవిత్ర కార్యములన్నీ శరీరంతోటే చేస్తాం, శరీరం పోతే ఏం చేస్తాం? ఈ శరీరం ఉండగా చేయవలసిన కార్యాలన్నీ చేయాలి, ఆ తర్వాత ఎంత ఎందుకున్నా శరీరం ఇటువంటిది రాదు కనుక. అందుకని మళ్ళీ తండ్రిగా వాయువునకు నమస్కరించాడు. ఇప్పుడు శరీరమును మళ్ళీ విజృంభించి పెంచాడు ఆ మహాత్ముడు. అటు ఇటు కాళ్లతో ఒక్కసారి తిరుగుతూ కొండను ఒక ఊపు పెట్టాడు. ఓ అయ్య బాబో, ఎంత పెద్ద కొండ అండి మహేంద్ర పర్వతం అంటే. సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. అది అచలం అంటే కదలనిది. కొండ కదలదు కదా, మనమంటే అటు ఇటు కదులుతాం కానీ కొండలు కదలవు. అందుకే కొండలకి రైళ్ళు అక్కర్లేదు, రిజర్వేషన్లు అక్కర్లేదు, హాయిగా పడి ఉంటాయి. వాటి జీవితం సుఖం. ఈ తిరిగేవాడికి బెంగ సిటీ బస్ ఎక్కితే ఏమన్నా కరోనా వాడు ఉన్నాడేమో, ఆటో ఎక్కితే ఉన్నాడేమో, మెట్రో ఎక్కితే భయమేమో అని. కొండలకి చెట్లకి భయం లేదు. చెట్లకి కొంత భయం ఉందనుకోండి, ముందు వాటి నరికి పారేస్తారు. అడ్డం వస్తే గవర్నమెంటు నరికేస్తుంది, అడ్డం రాకపోతే మనం నరుకుదాం. కాబట్టి పాపం వాటికి ఎక్కువ గండం ఉన్నది. కొండలకి కొంత నయం. ఈ మధ్యన కొండలకు కూడా గండం వచ్చింది, కొండలు కూడా పిండి చేస్తున్నారు. కానీ పూర్వం పాపం కొండలతోలికి ఎక్కువగా వెళ్ళేవారు కాదు, అందుకని తన మూలన తన అలా పడి ఉంటుంది. నారాయణ రెడ్డి గారి పాటలు కొన్ని అద్భుతంగా ఉంటాయి. శ్రీనారాయణ రెడ్డి గారు ఎంత బాగా రాశాడంటే ఆ శిలల గురించి, కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పొలుగలేవు, కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పొలుగలేవు, ఉలియలి కిటి విల్నౌతనే ఉలియలి కిటి విల్నౌతనే గలగలమని పొంగి పొరలు ఈ నల్ల నీరాలలో. ఇంత హాయిగా ఎంత అద్భుత ఏర్పాటు రాశాడు ఆయన. ఏ లోకంలో ఉన్నాడు మహాత్ము, మన కళ్ళ ముందు పుట్టి పెరిగినటువంటి కవులు కొంతమంది చాలా గొప్పవాడు, తెలుగుకి సేవ చేశారు. ఆ పుణ్యాత్మలు తలుచుకోవాలి. ఇదిగా అది నాకు చివరిని ఇంకోటి ఉంటుందన్నమాట, జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పించును. ప్రాణం ఉన్న మనిషి కంటే శిలమయ్యే నయం అన్నాడు ఆయన. నారాయణ రెడ్డి గారు రామప్ప గుడికి వెళ్ళి అక్కడ రాసిన పాట ఇది. ఇది నిజానికి సినిమా కోసం రాయలేదు, ఆయన ప్రేమగా ఇంట్లో రాసుకున్నాడు. దాన్ని అమరశిల్పి జక్కనలో సినిమా కోసం పెట్టుకున్నారు. ఆ మహాత్ములు ఒకసారి మళ్ళీ మనం సంస్మరించుకుంటూ ఉంటారు. తెలుగుకి ఎంతమంది ఎన్ని సేవలు చేశారు. ఎందుకు చెప్తానంటే నేను పాపం కొండలు ఎన్నో ఉపకారాలు చేస్తాయి. కొండలు ఉంటే శిలయేళ్ళు ప్రవహిస్తాయి. ఆ కొండలో ఉన్న శిలలే ఇవాళ మనకి శిలా విగ్రహాలుగా భగవంతుడి రూపాలై దర్శనమిస్తున్నాయి. అటువంటి కొండల్ని ఇష్టం వచ్చినట్టు పిండి చేసేయకూడదు. అందులో ఎంత భాగం వాడాలో అంతే వాడాలి. ఈ మనుషుల కంటే అవే నయం కదా. అది కూడా కొండే మహేంద్ర పర్వతం, కదలనిది. కానీ హనుమంతుడిలా ఊపగానే మొత్తం కదిలిపోయింది, అటు ఇటు ఊగిపోయింది. ఆ కొండ మీద పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల నిండా పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వులన్నీ ఈ కొండ కదలగానే జల 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 రాలిపోయాయి. ఇప్పుడు ఈ పువ్వులు కొండంతా పడిపోయి చూడ్డానికి ఆ కొండ పువ్వుల కొండలో ఉంది. అంటే మొత్తం కొండంతా పూల మయమైపోయిందనమాట. ఎన్ని పువ్వులు రాలేయండి. ఆయన బలం ఎంత గట్టిది, ఎంత బలం కాకపోతే అన్ని పువ్వులు గలగల రాలడం ఏమిటి? మొత్తం సర్వం పుష్పం అశాతయత్తు, సమస్తం పుష్పమయమైపోయిందనమాట. ఈ బలవంతుడు కొండలు ఊపడంతో కొండ రాళ్ళు కొన్ని విరిగి కిందకి దొల్లిపోయాయి. అక్కడ అడుగున కొన్ని అగ్నిజ్వాలలు ఉన్నాయి. ఆ అగ్నిజ్వాలలు కొండల్లోంచి బయటకు వచ్చాయి, పొగలు గమ్మాయి. అగ్ని 7 జిహ్వలు కలిగి ఉంటాడు, అందుకే అగ్నికి సప్తార్చి అని పేరు. సప్తార్చి 7 రకములైన జ్వాలలు కలిగి ఉంటాడు. మీరు చోట అగ్నిహోత్రుడు ఎప్పుడు ఒకే రకంగా వెలగడు. ఒక్కొక్క చోట అగ్ని నీలముగా ఉంటుంది, ఒక్కొక్క చోట బూడిద రంగులో ఉంటుంది, ఒక్కొక్క చోట అగ్ని పసుపు రంగులో ఉంటాడు. ఇలా కాళీ కరాళీచ మనోజవాచ సులోహితాయాచ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచీచ దేవి అని 7 జిహ్వలుగా చెప్పారు అగ్నిని. అందులో కొన్ని చోట్ల స్ఫులింగములు ఇంతంత నిప్పురవ్వలు పైకి లేచిపోతూ ఉంటాయి. కట్టెలు కాల్చినప్పుడు ఏమవుతుంది, అందులో చెప్పినప్పుడు కట్టెలు పెటిల్లు మని పగిలి నిప్పురవ్వలతో అగ్ని అలా పైకి లేస్తుంది, దానికి స్ఫులింగిని అని పేరు. కొన్ని చోట్ల ఖాళీ నల్ల రంగులో ఉంటుంది, భయంకరాకారంలో ఒక రకమైన విచిత్రమైన నీలవర్ణంలో ఉంటాయి. కొన్ని చోట్ల ధూమ్రవర్ణంలో ఉంటుంది. ఈ 7 జ్వాలలలో ఈ మధ్యమ జ్వాల సులోహిత అంటారు దాన్ని. 7 ఇంటిలో మధ్యము 4వది అనమాట, దాని పేరు సులోహిత. లోహిత వర్ణము అంటే అల్ట్రావైలెట్ రే అని ఇంగ్లీష్లో పిలుస్తాం. ఈ లోహిత వర్ణం ఉన్నదే ఇది ఎరుపు కాదు, అలాగని నలుపు కాదు, ఒక విచిత్ర వర్ణం అన్నమాట. ఈ లోహిత వర్ణముతో కూడినటువంటి అగ్ని కొండ మధ్య నుంచి పైకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అడుగున ముడి ధాతువులు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఓర్ అంటాం కదా, ఖనిజం. అడుగున రాగి వెండి బంగారం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలు పెట్టిల్లు మని పగిలినప్పుడు అందులోంచి ఒక విచిత్రమైన జ్వాల పైకి వచ్చింది. అది చూడటానికి ఎలా ఉందంటే అగ్నిజ్వాల సులోహితలో ఉందట. అందుకే మధ్యమేనార్చిషా దుష్టో ధూమరాజీరి వానలహ, అగ్ని భగ భగ పండుతుంటే అందులోంచి సులోహిత అనే అగ్నిజ్వాల పైకి వచ్చిందా అన్నట్టుగా కొండ మధ్యలో నుంచి ధాతువులు బయటపడ్డాయి. అక్కడ కొన్ని పాములు ఉన్నాయి, 5 తలల పాములు, 10 తలల పాములు, 1000 పడగల పాములు, 100 పడగల పాములు, ఇలాంటి పాములు ఉన్నాయి. ఈ పాములు భయంకరమైన విషము కలిగిన పాములు. ఈ పాములు కాటు వేస్తే ఇక విరుగుడు లేదు. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఆ కొండ మీదే కొన్ని మూలికలు ఉన్నాయి. ఈ మూలికలు ఈ పాములు కాటు వేస్తే ఆ విషం విరుగుడు అయ్యేలా చేస్తాయి. కొన్ని మూలికలు ఉన్నాయట, ఆ మూలికలు మళ్ళీ మామూలు మూలికలు కాదనమాట. భయంకరమైన ఆదిశేషుడి వంటి వాడు కాటు వేయగానే ఈ మూలిక రసం నోట్లో వేస్తే విషం విరిగి వీడు బతుకుతాడు. కాబట్టి మూలికలు గట్టివి, పాముల విషము గొప్పది. కానీ ఈ పాములు కోపం వచ్చి బుసు బుసు అని కాటు వేస్తుంటే ఆ కోపం ఎక్కువైపోవటం వల్ల వచ్చిన విషం అవ్వడం వల్ల అక్కడున్న మూలికలు కూడా నాగానాం నశయకుశమితం విషం, ఈ పాముల విషమును ఆపలేకపోతున్నాయి. ఒక్కొక్కప్పుడు కొంతమంది పెద్దవాళ్ళ మాట వింటారు. ఎప్పటి వరకు వింటారు? తిక్కరానంత వరకు. తిక్కు వచ్చిందంటే తండ్రి మాట కూడా వినని వాళ్ళు ఉంటారు కదా, గురువు మాట కూడా వినరు. నా కోపం వచ్చిందంటే దేవుడి మాట కూడా వినంటాడు. వీడి మొహానికి దేవుడు దిగి వస్తాడా? వీడంతా వీడి బతికంత వీడి కోసం దేవుడు దిగినాడు. కానీ కోపం వల్ల అలా అంటాడు అనమాట, దేవుడు చెప్పినా వినండి అంటాడు. అంటే ఆ స్థాయి దాటిపోయింది కోపం. కోపం దేవుడు చెప్పినా వినని స్థాయికి వెళ్ళాడు. అప్పుడు ఇంకెవరు చెప్పినా వినరు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉత్తప్పుడు గురువు గారు మీరేం చెబితే అది వింటామన్న వాళ్ళు కూడా, ఒక అమ్మాయి తిక్కరేగిపోయి మొగుడు మీద కోపం వచ్చి వాడు డబాడబాది గురువు గారు చెప్పిన విన్నది అంతే, ఇంక నేనేం చెప్తాను అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఈ పాములకు కూడా కోపం తెక్కెక్కువైంది. ఆ తెక్కలో పాములు ఏం చేసాయి, రాళ్లను కాటేసాయి. కాటేసినప్పుడు ఆ పక్కనున్న మూలికలు ఉత్తప్పుడైతే సాధారణ స్థితిలో అయితే ఈ విషమును తొలగిస్తాయి, ఇప్పుడు తొలగించలేకపోయి. ఆ పాములు తమ కోరలతో పడగ విప్పి బండరాళ్ల మీదనే హోక్ హోక్ అని కాటేసేయట. మామూలుగా బుస్సుమంటాయి, ఇప్పుడు బుస్సు కాదు కసుమన్నాయి. పిచ్చి పిచ్చి శబ్దాలు చేసి పావులు బండరాళ్ళని కాటేశాయి. ఎందుకు వాటికి అంత కోపం వచ్చింది అంటే హనుమంతుడు కొండ ఓపడం వల్ల ఈ రాళ్ళు వాటి మీద పడ్డాయి. పుట్టల్లో ఉన్న పావులు ఈ బండరాళ్ళ మధ్యలో నలిగిపోయాయి. హనుమంతుడు శుభ్రంగా నలిగిపారేశాడు వాటిని. ఈ నలిగిపోవడం వల్ల బాధ ఎక్కువైపోయి ఆ బాధ తట్టుకోలేక బండరాళ్ళని కాట్లు వేస్తూ ఉంటే ఇంతంత పెద్ద పెద్ద గండశలలు ఈ విషపు దెబ్బకి మొక్కలు మొక్కలైపోయి పెట్టిలు అనే శబ్దంతో తునాతునకలై పైకి కిందకి ఎగిరిపోయాయి. అందుకని ఏమన్నారు, బిభిదుశ్చ సహస్రధ, కొన్ని వేల మొక్కల కింద పగిలిపోయాయి. అనగా ఆ పాములకి ఎంత విషముందో ఆలోచించండి. ఏదో ఒక ముక్కల్లా బిబిదుహు అంటే వదిలిపోయేది, ముక్కలయ్యాయి అది. సహస్రధ, వేల ముక్కలు అయిపోయాయి. ఓరి బాబోయ్, అలాంటి పావులు కాటు వేస్తే ఇక మనిషి బతుకుతాడా? అటువంటి పావులు కూడా అటు ఇటు పారిపోవడం మొదలుపెట్టాయి. ఆ కొండ మీద మహేంద్ర పర్వతం మీద మునులు తపస్సు చేస్తున్నారు. మళ్ళీ మునులే కాక విద్యాధనులు కూడా ఉన్నారు అక్కడ. ఈ కొండ ఎప్పుడైతే కదిలిపోయిందో తపస్సు చేస్తున్న వాళ్ళు, అమ్మో ఎవడో బాంబులు పెట్టి పగలు పట్టేస్తున్నాడేమోరా బాబు అని కంగారు పడ్డారట. విద్యతేయం గిరిర్భూతైరిది మద్వా తపస్సినః త్రస్తా విద్యాధరాస్తస్వాదుత్వేతుః స్త్రీగణైః సహ. ఈ కొండ మొత్తం పగిలిపోతున్నది, ఇంక ఇక్కడ ఉంటే ప్రమాదం, మనం ఇక్కడ తపస్సు చెయ్యలేం అనుకొని మహర్షులు రివ్వుల పైకి లేచిపోయారు. ఇక్కడ ఇంకో గొడవ వచ్చింది. చారణులు, విద్యాధరులు మొదలైన వాళ్ళు ఆ కొండ మీద తరచుగా తిరుగుతూ ఉంటారు. ఈ విద్యాధరులు చారణులలో కొందరు భోగులు, కొందరు యోగులు. యోగులు ఎలాగో తమ భార్యలతో పాటు తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళు మారు మాట్లాడకుండా పైకి లేచిపోయారు. భోగముల కోసం అంటే విలాసంగా తిరగడానికి కూడా వచ్చారు అక్కడ కొంతమంది. చక్క శనివారాలు, ఆదివారాలు రాగానే హాలిడే ఫంక్షన్ అనుకుని పిచ్చి పిచ్చి హోటళ్ళలో చేరి తాగి తందనాలడే బ్యాచ్ కొందరు ఉన్నారు అక్కడ. దేవతల్లో కూడా ఈ బ్యాచ్లు ఉంటారండో, ఎవడి బ్యాచ్ వాడిది. అలాంటి వాళ్ళు ఏం చేశారు, ఇక్కడికి వచ్చి బంగారపు పాత్రలు, వెండి పాత్రలు తెచ్చుకున్నారు. టెంపరీ గుడిసెలు వేసుకున్నారు. అందులో మాంసాలు, రకరకాల మద్యాలు పెట్టుకున్నారు. ఓ రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ బ్రాండ్ ముందు మన వాళ్ళ దగ్గర బ్రాండ్ అయ్యింది. ఈ తింటూ తాగుతున్నారు వాళ్ళు. ఇంతలో ఆ సమయంలో హనుమంతుడు కొండ ఊపాడు, దెబ్బకి హడిలిపోయి వీళ్ళు కూడా భార్యలతో పాటు పైకి లేచిపోయారు. ఏదో సరదాగా కొండ మీద గడుపుదామని వచ్చాం, కొండ మొత్తం పగిలిపోతుంది ఏమిట్రా బాబు అని భార్యామణులతో పైకి లేచాడు. ఆ లేవడంలో పాత్రలు అక్కడే వదిలేశాడు. బంగారం పాత్రలు అని వాళ్ళు ఏం పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి బంగారం లెక్క జమాలేదు. వాళ్ళ దేశం అంతా బంగారంతో నిండిపోవడం వల్ల వాళ్ళు ఈ భూమి మీద ఈ బంగారం వదిలేస్తే వాళ్ళకేం ఇబ్బంది. ఆ పాత్రలన్నీ ఆ కొండలో రాళ్ల కింద పడిపోయాట. ఇప్పటికి కూడా మహేంద్ర పర్వతం రామేశ్వరానికి దగ్గరలో ఉందండో, ఆ బండరాళ్ల కింద ఉంది, వెతుక్కు తెచ్చుకోవచ్చు, దొరికితే. కాకపోతే ఎక్కడుందో తెలియదు. వచ్చింది ఇప్పుడు మన వాళ్ళకి బంగారం అనగానే ఎంత ఆశ. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, ఈ పురాణం విన్నాక ఒక కుర్రాడు వచ్చి ఆ రాళ్ళు ఎక్కడున్నాయి కాస్త చెప్పగలరా ప్లీజ్ అన్నాడు. అది తెలిస్తే నేనే వెళ్ళి తెచ్చుకునేవాడరా, నీకెందుకు చెబుతారన్నా నేను కొట్టి గారు. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే, అప్పుడు వదిలి వెళ్ళిపోయారు వాళ్ళంతా. అవి మామూలు పాత్రలు కాదు. పాత్రాణిచ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్, మొత్తం గిన్నెలు, బిందెలు, పళ్ళెములు, కరకములు. కరకం అంటే చెంబులు అనమాట. పూర్వం మనం జపాలు చేసుకోవడానికి కమండలం అని వాడేవాళ్ళమే. ఈ కమండలాలని, చెంబులను కరకములు అంటారు. అవన్నీ హిరణ్మయాన్, పూర్తిగా బంగారం. బంగారు మయమైన పాత్రలన్నీ వదిలి పైకి లేచారు. మళ్ళీ ఈ పాత్రల్లో కొన్నేమో అమృతంతో, కొన్ని మద్యముతో నిండి ఉన్నాయి, అవి వదిలేశారు. అందుకే పానభూమి అన్నారు అది. అవన్నీ వదిలిపోయారు. ఈ తాగడానికి, ఈ మద్యం తాగడానికి తెచ్చుకున్న పాత్రలతో పాటు వాళ్ళు అక్కడికి ఏం తెచ్చుకున్నారు? మరి మద్యానికి మాంసానికి ఏమిటో మరి సంబంధం నాకైతే తెలియదు అనుకోండి. ఇంకా ప్రస్తుతానికి దేవుడు దేవల్ల అలాంటి వాళ్ళు నాకు ఇంకా తారసపడలేదు వాటి గురించి చెప్పేవాళ్ళు. వాటి గురించి బయటికి వెళ్ళాక మీరు డిస్కస్ చేసుకోండి. ఇందులో రాశారు, ఈ విద్యాధరులు తమతో పాటు, తమ భార్యలతో పాటు బంగారం పాత్రలు తెచ్చుకున్నారు. ఈ పాత్రల్లో కొన్నింట్లో మద్యం ఉన్నది. దీంతో పాటు మంచి మంచి మాంసాలు కూడా తెచ్చుకున్నారట. లేహ్యాన్, ఉచ్చావచాన్, భక్ష్యాన్, మాంసాన్ని వివిధాని చ. వీళ్ళు నాకు కోడానికి పరికొచ్చే పచ్చళ్ళు మీద వచ్చిందనమాట చేతులు వేసుకుని అని నాగుతూ ఉంటారు. అలాంటివి ఇంకా రకరకాలైనటువంటి భక్ష్యములు మాంస పదార్థాలు ఎక్కువ తెచ్చుకున్నారు. ఈ మద్యం ఒక చుక్క పోసుకోవడం, కొంచెం మాంసం తినడం, కొంచెం మద్యం తాగడం, కొంచెం మాంసం తినడం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ కింద వదిలిపోయారు. దాంతో ఆ మాంసాలు ఆ మద్యాలు కిందే ఉండిపోయాయి పాపం. ఆర్షభాణిచ చర్మాణి, ఎవరైనా మనం ఇక్కడ పార్టీ చేసుకుంటూ ఉంటే సరదాగా కులాసాగా ఉంటే ఆ సమయంలో మన మీదకి దాడికి వస్తారేమో, రాక్షసులకి మనమంటే కోపం, మనం విద్యాధరులం, మన మీదకి రాక్షసులు దాడికి వచ్చి మన స్త్రీలను మన మాంసములను మన పాత్రలను అపహరిస్తారేమో, అప్పుడు యుద్ధం చేస్తే యుద్ధానికి మనకి సాయం కావాలని డాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు. ఈ డాళ్ళు ఎద్దు చర్మంతో చేయబడినవి. చచ్చిపోయిన ఎద్దుల యొక్క చర్మాలు, ఆవుల చర్మాలు, గేదెల చర్మాలు చెప్పులకి వాటికి వాడేవారు పూర్వం. పాపం చంపేవారు కాదు, తమంత తాము చచ్చిపోతే వాటి పశువుల యొక్క చర్మములు ఇలా డాళ్ళుగా లేకపోతే ఏవో రకరకాల చెప్పులుగా వాడేవారు. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్న డాళ్ళు ఎద్దు చర్మములతో తయారు చేయబడినవి, అవి వదిలేశారట. ఖడ్గాంశ్చ కనకత్సరూన్, బంగారపు పిడితో ఉన్న కత్తులు కూడా అక్కడే వదిలేశారు. వదిలి పైకి లేచారు. ఆ లేచిన వాళ్ళ కళ్ళు ఒక రకమైన ఎరుపు రంగులో ఉన్నాయి. వాళ్ళ మెడలో రకరకాల పూలదండలు వేసుకున్నారు. వాళ్ళకి కరోనా పెంకలేదు కదా, అందుకని ఏ పూలదండైనా వేసుకుంటారు. ఈ దండలు వీళ్ళు మెడ నిండా వేసుకుని రివ్వున పైకి లేచారు. ఆ దండల నుంచి అద్భుతమైన సువాసన వస్తున్నది. వాళ్ళంతా తమ భార్యలతో పాటు లేచారు. భార్యలకు కూడా రకరకాల ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలు గల్లు గల్లు ఉంటూ ఉండగా, ఏమండి ఏమిటి ఈ కొండకి ఏం జరిగింది, ఎందుకు హఠాత్తుగా పైకి లేచిపోయాం, మధ్యలోనే మనం ఇక్కడికి వచ్చిన పని విడిచిపెట్టేసాం, ఏదో కులాసాగా గడుపుదామని వస్తే ఈ గందరగోళం ఏమిటనగానే, ఆ సమయంలో వీళ్ళకి చెప్పడానికి అన్నట్టుగా కొంతమంది చారణులు సిద్ధులు పైన నిలబడ్డారు. వాళ్ళంతా ఇలా మాట్లాడడం మొదలెట్టారట. ఆ కొండ దగ్గర ఉన్న ఋషులు చారణులు సిద్ధులు వీళ్ళు దివ్యశక్తితో ఆకాశానికి లేచారు. వాళ్ళు ఏమన్నారు, ఈ కొండ ఏమవుతుంది అని అందరికి అనుమానం కదా, ఆ అనుమానం అక్కర్లా, ఈ కొండ కదలడానికి మూలకారకుడు ఏష పర్వత సంకాశక హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మగావేగ సముద్రం మకరాలయం. ఈ నిలబడిన వానరుడు హనుమంతుడు, ఇతడు సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు హనుమంతుడు. సీతాన్వేషణ కోసం శతయోజన విస్తీర్ణమైన సముద్రమును అవలీలగా దాటడానికి సంసిద్ధుడయ్యాడు. అందుకే ఈ కొండ మీద శరీరం పెంచి అటు ఇటు కదులుతున్నాడు. ఈ పుణ్యాత్ముడి కాలి దెబ్బలకు తట్టుకోలేక భూమి కదిలిపోయింది, పర్వతం మొత్తం కదిలిపోయింది. ఈ పర్వతానికి భూకంపం వచ్చి కదలడం కాదు, కేవలం హనుమంతుని పాదముల తాకిడికి కదిలింది. ఇతడు సామాన్యుడు కాదు, రాముడి పని మీద పెడుతున్నాడు. తన కోసం కదట కొండను కదిపేది ఆయన. ఆయన ఇంత శరీరం పెంచింది ఎందుకు అంటే తన కోసమా, కాదు. ఎందుకు ఆ కొండ మొత్తం కదుపుతున్నాడు, తన బలాన్ని ఎందుకు పరీక్షించుకుంటున్నాడు, అది తన కోసం కాదు. రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రాముడి భార్య సీతని వెతకడం కోసం బయలుదేరాడు. అంటే ఈయన చేసే పని రామార్థం, రాముని కోసం. ఒక్క రాముడి కోసమేనా, వానరార్థంచ. ఇక్కడ వానరుడు సింగులర్గా తీసుకుంటే సుగ్రీవుడు చెప్పాడు కాబట్టి, సుగ్రీవుడు ఒక్కడే కాదు, ఇప్పుడు ఈ మొత్తం వానరులందరి బాధ్యత ఆయన దగ్గరే ఉంది. అంగదుడు మొదలైన వాళ్ళంతా మేము చచ్చిపోతాం, ప్రాయోపవేశం చేస్తామని బాధపడుతున్నారు కదా, వీళ్ళందరినీ ఆనంద పెట్టాలి, వాళ్ళ ప్రాణం నిలబెట్టాలి. కాబట్టి ఇంతమంది వానరుల ప్రాణం నిలబెట్టడం కోసం ఆయన ఈ మహాకార్యక్రమమును చేయడానికి సంసిద్ధుడయ్యాడు. నిజంగా సముద్రం దాటడం అంత తేలిక, ఏదో విమానంలోనో ఈ పుష్పక విమానంలోనో రావణాసురుడిలాగా దాటచ్చు, ఇంకో రకంగా దాటచ్చు, కానీ ఈయన కేవలం తన శరీర బలంతో దాటుతున్నాడు. ఇది సామాన్య మానవుడు చెయ్యలేని పని, సాధారణ జీవి చెయ్యలేని పని. ఎంత పనిని ఈ హనుమంతుడు ఒక్కడో చెయ్యబోతున్నాడు అని పైనుంచి విద్యాధరులు పలుకుతూ ఉంటే, ఇది విన్నారట ఈ చారణులు దక్కిన విద్యాధరులు ఇక్కడికి వచ్చి కులాసాగా గడుపుతున్న వాళ్ళు, ఓహో ఈయన హనుమంతుడు అనుకుని విస్ఫారిత నేత్రాలతో చూచి వినయంగా నమస్కరించారు. అందరికీ రావణాసురుడే శత్రువు కదా, వాడు ప్రపంచానికి గండం, మొత్తం వరల్డ్కి చైనా ఎలా శత్రువో రావణాసురుడు అలా అందరికీ ఆ రోజుల్లో శత్రువు. అందుకని అయితే చాలా మంచి పనే చేస్తున్నాడు ఈయన, తొందరలో రావణాసురుడి గండం మనకు వదిలిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు హనుమంతుడు ఏం పట్టించుకోవట్లే, ఎవరు స్తోత్రం చేసినా ఎవరు పొగిడినా ఎవరు తెగడినా పట్టించుకోకుండా హుమ్మని అంతకంతకి శరీరమును చక్కగా పెంచుకున్నాడు. ఎగిరే ముందు ఆయన తోక పైకి లేచింది, అది ఓంకారంలో ఉంది. గరుత్మంతుడు పట్టుకుపోతున్న సర్పంలో ఉంది అంత పెద్ద తోక. మొదట్లో బాగా లవుగా ఉండి చివరికి వచ్చేసరికి సన్నబడింది ఒక తోక. తోక ఎప్పుడు కూడా పుట్టిన చోట ఆ పిరుదుల దగ్గర లవుగా ఉంటుంది, క్రమంగా సన్నబడుతుంది, చివరి మాత్రం లోమభిశ్చితం రోమములతో నిండి ఉంది, అన్ని వెంట్రుకలే, కుచ్చు పట్టుకుచ్చులా ఉందట. తోకకున్న వెంట్రుకలు ముట్టుకుంటే మెత్తగా ఉంటాయి. ఆంజనేయుడి వెంట్రుకలు మనలాంటి భక్తులకి ముట్టుకుంటే మెత్తగా ఉంటాయి, రాక్షసులకి గరుకుగా భయంకరంగా ఉంటాయి. హనుమంతుడి తోక మనకు ఓంకారంలో ఉంటుంది, వాళ్ళకి సర్పంలో ఉంటుంది, తేడా అది. ఏకకాలంలో హనుమంతుడి తోక ఓంకారంలాగాను ఉంది, అదే గరుత్మంతుడు ఎత్తుకుపోతున్న పాములాగాను ఉంది. భక్తులకి అది ప్రణవం, రాక్షసులకి అది భయంకరమైన విషసర్పం. ఆ తోక చుట్టూతో ఉన్న వెంట్రుకలు మరొకటి వాళ్లకు మెత్తగా పువ్వుల్లో ఉంటాయి, ఇది దొరికితేలేండి ముట్టుకోగలిగినప్పుడు. అదే రాక్షసులకి ముట్టుకోగలిగే అవకాశం వచ్చింది, అప్పుడు వాళ్ళు ఆ వెంట్రుకలు ముట్టుకుని ఈ వెంట్రుకలు కాదురా బాబు, షాక్ కొడుతున్న మేకులు అనుకున్నారు. భయంకరమైన ముళ్ళల్లో ఉంది ఇది, చూసారా, అదే చోక అవే వెంట్రుకలు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతున్నాయి. అటువంటి తోకెత్తాడు ఆయన. ఆ తర్వాత ఒక్కసారి హుమ్మని ఊపిరి బిగబట్టాడు. యోగులు ఎప్పుడూ కూడా ఓ పని చేసే ముందు యోగాభ్యాసంతో లోపలికి గాలిని కుంభిస్తారు, ఈయన కూడా అలా కుంభించాడు. తాను ఎగరబోయే ఆకాశాన్ని సూటిగా చూశాడు. చూసిన తర్వాత ఒక కాలు నేల మీద కుడికాలు ముందు మోపి వెనక్కాలు కొంచెం అలా కదిలించాడు. పద్భ్యాం దృఢ అవస్థానం కృత, రెండు కాళ్ళు గట్టిగా ఒక్కసారి నేలకి తాటించాడు. చెవులు పైకి రిక్కించాడు, చెవులు ఇలా పైకి వచ్చేస్తాయి ఎగిరే ముందు వానరములకు. ఆ ఎగిరే ముందు వెళ్ళే ఉన్నాడు, ఉత్తిని ఎగిరిపోలేదు ఆయన, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోలేదు. తెలివైన వాళ్ళు ఎక్కడికైనా వెళ్లే ముందు చెప్పెడతారు, అజ్ఞానులు చెప్పకుండా పోతారు. చెప్పకుండా పోతే డ్యూటీ సరిగ్గా చేయలేనట్లెక్క. హనుమంతుడు తెలివైన వాడు, జామని దొరికింది కదా అని వెళ్ళిపోలా. పుల్లయ్య వేమవరంలో ఒకటి సామెత ఉందిలేండి, పరమానందయ్య శిష్యుల యొక్క కథలో పరమానందయ్య గారికి పుల్లయ్యలో శిష్యుడు ఉన్నాడు. ఒకరోజు రాత్రి పరమానందయ్య గారు తన భార్యతో, రేపు ఉదయం వేమవరం అనే ఊరు ఉంది, ఆ ఊరికి మన పుల్లయ్యని పంపాలి అన్నాడు. వీడు పక్క నుంచి బయట నుంచి ఇది అన్నాడు, ఓహో మా గురువు గారు రేపు ఉదయం నన్ను వేమవరం పంపాలనుకుంటున్నారు అనుకుని రాత్రికి రాత్రి గురువుగారు చెప్పేదాకా ఆగడం ఎందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నానాయాత్ర పడి అక్కడ శ్మశానంలో దెయ్యాలు చూసి భయపడిపోయి మళ్ళీ తెల్లారేసరికి ఇంటికి వచ్చేశాడు. పొద్దుటే గురువుగారు, ఒరే పుల్లయ్య ఇలా రారా, నీతో పనుందని, కానీ నాకు ఎంత పనుందో తెలుసండి, మీ రాత్రి అమ్మగారితో చెబుతూ ఉంటే గది బయట నుంచి విన్నానండి, అమ్మగారితో గదిలో ఏం చెబుతుంటే బయట నుంచి విన్నట్టు. వీడు పుల్లయ్యని వేమవరం పంపాలన్నారు కదండి మీరు, అందుకే రాత్రికి రాత్రి మీరు చెప్పకుండా వెళ్ళొచ్చేసారండి, డ్యూటీ చేసి వచ్చేసారండి, గురువుగారిని భక్తితో పూజించిన వాడిని నేనే కదండి, గురువాక్యంత కర్తవ్యం కదండి, అందుకే వెళ్ళొచ్చానండి అన్నట. మరి పిచ్చి పేరుగా ఎందుకు వెళ్ళాలి ఏమిటో తెలుసుకోద్దంటే అదంతా నాకెందుకండి, మీరు వేమవరం వెళ్ళాలన్నారు వెళ్ళొచ్చేసాను అంతే అన్నట. అందుకని అప్పటి నుంచి పుల్లయ్య వేమవరం అన్నారు. ఎందుకు వెళ్ళాలి, ఏం పని ఉందో తెలుసుకోద్దా, తెలుసుకోకుండా ఉట్టి వెళ్ళొస్తే ఏమిటి లాభం. అలాగా ఓ పని చేసే ముందు అవతల వాడికి చేస్తున్నావు అని చెబితే అప్పుడు దానివల్ల వాడికి తెలుస్తుంది, తెలియకుండా చేస్తే దానివల్ల ఏం ఉపయోగం లేదు. తొందరపాటు వల్ల ఎంత నష్టమో తెలుసునండి మీకు, అనర్థం తొందరపాటు వల్ల వస్తుంది. అందుకే ఒక పని చేసే ముందు బాగా ఆచితూచి చెయ్యాలి. హనుమంతుడు ఆచితూచి పని చేస్తాడు, అందుకని ఎక్కడ తొందరపాటు చర్య ఉండదు. మహాత్ముడు కనుక ఆయన తొందరపడినా అది కూడా ఉపయోగమే అవుతుంది. ఇప్పుడు ఆయన వెళ్లే ముందు ఒక్కసారి వానరులకే చూసిలా అన్నాడు, వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేత్తద్వద్ గమిష్యామి లంకాం రావణపాలితాం. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క ఒక్క కాణిముత్యం. ఈ శ్లోకములు శ్రద్ధతో వినడం కూడా మంత్రశాస్త్రం వినడంతో సమానం. అందుకే మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. ఒక అపూర్వమైన మంత్రం విన్నట్టే, హనుమంతుని వాక్కులు విన్నట్టే, మీరు డైరెక్ట్గా హనుమంతుడి దగ్గర వింటున్న మాటలు అన్నమాట. ఏమన్నాడు ఆయన, యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజాం అనేదైవ హి వేగేన గమిష్యామి సురాలయం యదివా త్రిదివే సీతాం నద్రక్ష్యామి కృతశ్రమ బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణాం సర్వథా కృత కార్యోహం యేష్యామి సహ సీతయా. నేను రామచంద్రుడు విడిచిపెట్టిన బాణము వలె ఆకాశంలో ప్రయాణించి లంకకి వెడతాను అన్నాడు ఆయన. రాముడు ధనుస్సుకి ఒక బాణం ఎక్కుపెట్టి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెడుతుందో నేను అలా వెడతాను అనగా, రామబాణం మొదలు పెడితే ఇక అది ఎక్కడ ఆగదు. రాముడు ఒక బాణం వేశాడంటే ఆ బాణం మధ్యలో ఎవ్వరూ ఆపలేరు, రామబాణమునకు తిరుగులేదు. రాముడు రావణాసురుడి మీద వేస్తే ఈ బాణం రావణునికే తగులుతుంది, మారీచుడి మీద వేస్తే మారీచుడికే తగులుతుంది. మారీచుడికి తగలకుండా పక్క నుంచి వెళ్ళిపో అని మనస్సును అనుకుని వేస్తే వాడికి తగలదు. అందుకే చూడండి, మారీచుడి 2 సార్లు వదిలేశాడు ఆయన, లేకపోతే మారీచుడి చంపడం లెక్క. కాబట్టి రామబాణం ఒకసారి ధనుస్సునకు సంధించి విడిచిపెడితే ఇంక దాన్ని ఎవ్వరూ ఆపలేరు, లక్ష్యాన్ని ఛేదించి వెనక్కి వస్తుంది. మళ్ళీ ఇంకో విశేషం ఏమిటి, రామబాణం రాముడు వేయకపోతే ఉట్టి పుల్ల మొక్క, రాముడు పక్కన పెట్టిన సేపు అది పుల్లే, దానివల్ల ఉపయోగం లేదు, ఇంకోడెవడో దాన్ని ఏమీ చెయ్యలేడు, అలా కదలకుండా మొద్దులే పడి ఉంటుంది. కానీ రాముడు ఎక్కువ పెడితే ఏ పనున్నా చేస్తుంది. ఇప్పుడు హనుమంతుడు ఏమంటాడు, రాముడి బాణం లాంటి వాడిని నేను, రాముడు చెప్పకపోతే నేను అలా స్తబ్దంగా ఉంటాను, రాముడు చెబితే ఏ పనన్నా చేస్తాను, నా శక్తి కాదు అంత రామశక్తి అని చెప్పకుండా చెప్పాడు ఈ శ్లోకం ద్వారా. ఆ తర్వాత వాళ్ళు ఏమంటాడు, రాముడి బాణం మొదలైతే ఆగదు కదా, నేను మధ్యలో ఎక్కడో ఆగను అని చెప్పాడు అనమాట. ఇప్పుడు ఆయన ఒక ప్రతిజ్ఞ చేసినట్టే, నేను ప్రయాణం అయ్యాక మధ్యలో నా అంతట నేను విశ్రాంతి కోసం ఆగను, ఎక్కడ మధ్యలో బ్రేక్ జర్నీ చేయను, సిగ్నల్ లేకపోతే నేనేం చేయలేను, రెడ్ సిగ్నల్ పడితే అది నా తప్పు కాదు, నాకుగా నేను మాత్రం ఆగను. ఇక రెండవది, రామబాణం ఏం చేస్తుంది, సరాసరి లక్ష్యం ఛేదించాక సముద్రములో మునిగి స్నానం చేసి తర్వాత కదా మళ్ళీ ఆయన అమూలపూర్ దగ్గరికి వస్తుందని మనం చెప్పుకున్నాం. హనుమంతుడు కూడా లంకా నగరానికి వెళ్ళాక లంక తగలబెట్టాక తోకని సముద్రంలో ముంచి చల్లార్చి రామబాణంలాగా తనను తాను శుద్ధి చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు చూడండి. అందుకని ఆ మాట చెప్పాడు. ఇంతపూర్వం మీకు కిష్కింధాకాండలో చెప్పాను, రాముడు 7 మద్ది చెట్ల మీదకి బాణం వేస్తే 7 మద్ది చెట్లు కూల్చి భూమిని చీల్చి పాతాళంలో ఉన్న గంగలో శుద్ధి అయి మళ్ళీ అమలుపదిలోకి వచ్చింది. హనుమంతుడు కూడా అలాగే తన తోకని శుద్ధి చేసుకుని అమలుపదిలో చేరాడు, రాముడి దగ్గరకు వచ్చాడు. నేను అలా సీతాన్వేషణకి వెళతాను, వెళ్ళి లంకానగరం అంతా సీత కోసం అన్వేషిస్తాను, లంకలో అంగుళమంగుళము గాలిస్తాను. లంకలో సీత కనబడిందా, సరే సరే కనబడకపోతే ఏం చేస్తాను, అయ్యో సీత కనపడలేదని బెంగపెట్టుకోకుండా అదే వేగముతో స్వర్గానికి పెడతానన్నాడు ఆయన. మళ్ళీ వేగం తగ్గించడట, లంకానగరమునకు వెళ్ళేటప్పుడు ఎంత వేగముగా పెడతాడో అదే వేగముతో అనేనైవకి వేగేన అదే వేగముతో స్వర్గమునకు పెడతాను, స్వర్గమంతా సీత కోసం వెతుకుతాను. అక్కడ కూడా సీత కనపడకపోతే ఏడుస్తూ తిరిగి రాను, మొత్తం లంకానగరాన్ని ఉత్పాట్య పెకలించి వేస్తాను. నేనేదో ఈ చేతిలో ఉన్నటువంటి గొడ్డ మొక్కని నేపకిన్ని పైకెత్తినట్టుగా మొత్తం లంకని పెకలించి తీసుకొచ్చి రాముడి కాళ్ళ ముందు పారవేస్తాను. మళ్ళీ లంకానగరాన్ని పెకలించి వచ్చేటప్పుడు రావణాసురుడు లేని లంక కాదు, సరావణాం లంకాం సముత్పాట్య, రావణునితో పాటు మొత్తం లంకని పెళ్ళగించి పెకలించి చేత్తో పట్టి పట్టుకుని వచ్చి రాముడి కాళ్ళ ముందు పెడతాను, ఏమైనా సీతను చూసే వస్తాను, సీత లేకుండా రాను అని చెప్పేశాడు ఆయన. సర్వథా కృతకార్య అహం యేష్యామి సహ సీతయ, సీతతోటే వస్తాను, నేను ఏ ప్రయత్నమైనా చేస్తాను, నా ప్రయత్నం చేసి సీతతో వస్తానంటే అర్థం సీతను చూసే సీత ఉన్న వార్త రాముడికి చెప్పడానికే వస్తాను, సీతను చూడకుండా రా. ఇలా పలికి ఒక్కసారి నేలని ఆ మహేంద్ర పర్వతాన్ని ఒక్క తొక్కు తొక్కి రిమ్మున పైకి లేచాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ పర్వతం యోజనం కిందకి దిగిపోయింది కదా, 8 మైళ్ళు కిందకి కూరుకుపోయింది. అప్పుడప్పుడు చూసారా కొన్ని కొన్ని బ్రిడ్జీలు పెద్ద పెద్ద స్తంభాలు బరువుకి కిందకి దిగిపోతూ ఉంటాయి, అలా మొత్తం కొండ కూడా దిగిపోయింది. ఇప్పుడు పర్వాలేదు, రిటర్న్ జర్నీలో ఆయన ఇంకో కొండ ఎక్కాడు లంకలో. ఆ కొండ మీద ఎక్కువ ఒక తొక్కు తొక్కి పెరిగి లేగానే ధరణ్యాంశ ఉపావిశత్తు భూమితో సమానం అయిపోయింది, నేలమట్టం అయిపోయింది అనమాట. ఆ హనుమంతుడి యొక్క బలం అటువంటిది. అందులో ఆయనకు రిటర్న్ జర్నీలో మరీ హుషారు కదండి, వెళ్ళేటప్పుడు పని ఉందో లేదో లోపల కొంత బెంగ ఉంటుంది, పని అయిపోయిన తర్వాత ఉంటుంది అప్పుడు హుషారు. ఇప్పుడు ఉపన్యాసం వినడానికి వచ్చే ముందు ఒక రకంగా ఉంటుంది, మీకు వెళ్ళేటప్పుడు మంచి పులిహారం తిరిగి పెడుతూ ఉంటే ఆ ఆనందం వేరు. అందుకే డ్రైవర్లు ఎప్పుడు రిటర్న్ జర్నీలో మరీ స్పీడ్గా నడిపేస్తారు. చాలా చోట్ల చూశాను నేను డ్రైవర్లు ఎక్కడికైనా యాత్రకి తీసుకెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడు ఎక్కువ స్పీడ్గా వస్తారు. బోసి ఇంటి మీద పెళ్ళాం మీద బెంగ ఏదో ఉంటుందో ఏమిటో తెలియదు, పని అయిపోయింది అనిపిస్తుందో ఏమిటో తెలియదు. కానీ అలాగే హనుమంతుడి యొక్క తిరుగు ప్రయాణం మరింత పరాక్రమంతో ఉంటుంది. సరే ఇప్పుడు ఆయన ఎగురుతూ ఉంటే ఆ పైకి లేచిపోగానే ఈ కొండ మీద రకరకాల చెట్లు ఉన్నాయి, ఈ చెట్లన్నీ ఆ వేగమునకు లేచి ఆయన వెంటబడ్డాయి. గట్టిగా ఓ రైలు వెడితే రైలు కట్ట పక్కన అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ డొక్కులు ఎగిరిపోతున్నాయి రైలుతో పాటు కదా, అటువంటిది హనుమంతుడు మహావేగంగా పైకి లేచిపోతే మొత్తం కొండ మీద ఉన్న కొన్ని వందల చెట్లు వేళ్లతో సహితముగా లేచి ఆయన వెంటబడ్డాయి. అది చూడటానికి ఎలా ఉంది, సైన్యాయవ మహీపతిం, రాజుగారు పెడుతూ ఉంటే రాజుగారి వెనక అతను సైన్యంలా కనపడ్డారు. అటువంటి ఓ రాజుగారు పెడుతున్నారు, ఆయన వెనక సైనికులు పెడుతున్నారా అన్నట్టుగా ఆంజనేయుడి వెనక ఈ చెట్లన్నీ పడ్డాయి. తమూరు వేగోన్మతిత సాలాశ్చాన్యే నగోత్తమాహ అనుజగ్గురు హనుమంతం సైన్యాయవ మహీపతిం సుపుష్పితాగ్రహీ బహుభి పాదపైరర్విదకపిహి హనుమాన్ పర్వతాకారో బభూవ అద్భుత దర్శనః. ఈయనేమో మహారాజులో పెడుతూ ఉంటే ఆయన తొడల వేగమునకు లేచిన చెట్లు వెంటబడి ఆయన వెంట ఆయన అనుసరించాయి. ఆ సమయంలో ఈ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ జలజల ఆయన వీపు మీద రాలిపోయాయి. అప్పుడు ఆయన చూడడానికి పువ్వులతో అలంకరింపబడిన ఒక కొండ ఆకాశంలో ఎగురుతూ ఉందా అన్నట్టుగా ఉన్నాడు. ఆయన పర్వతాకారంతో ఉన్నాడు, ఆయన శరీరం అంతా పువ్వులే, పూలకొండ ఎగిరిపోతుందా అన్నట్టుగా ఉన్నట్టు ఆయన పూలకొండలా ఉన్నాడు. ఈ చెట్లు కొంతవరకు ఎగిరాయి, ఎగిరేటప్పుడున్న వేగం లేచేటప్పుడున్న వేగం సాధారణమైన ప్రయాణంలో ఉండదు. అప్పుడు ఏమైంది, కొంతసేపటికి గాలి వేగం తగ్గింది. తగ్గగానే ఈ కూడా పెడుతున్న చెట్లు ఢామ్ ఢామ్ అని నీళ్లలో పడిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు ముందుగా పడిపోయాయి, చిన్న చెట్లు తర్వాత పడ్డాయి అనుకోండి. ఎప్పుడు కూడా బరువైన చెట్లు ముందు పడిపోతాయి. అవి చూడటానికి ఎలా ఉందంటే ఇంద్రుడు వెంట పడితే పర్వతములు భయపడి సముద్రంలో పడ్డాయా అన్నట్టుగా పడ్డాయట. ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఏమైంది, కొన్ని చెట్లు కొన్ని చిన్న చెట్లు కొన్ని పువ్వులు అవి కూడా సముద్రంలో పడ్డాయి. అవి ఎలా ఉన్నాయి చూడడానికంటే, మన ఇంటికి ఎవరైనా బంధువు వస్తే ఆ బంధువు గారితో పాటు వీధి చివరిదాకా వచ్చి ఆయన్ని అనుసరించి తర్వాత టాట అని వీడుకోలు చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్న బంధువుల్లో ఉన్నారట. పూర్వకాలంలో ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే లేక బంధువులు వస్తే వాళ్లతో పాటు బయటకు వచ్చి కారు ఎక్కించో రైలు ఎక్కించో లేకపోతే బండి ఎక్కించో లేకపోతే కాలినడకనైతే వీధి చివరిదాకా వచ్చి ఆయనకి వీడుకోలు చెప్పి అప్పుడు ఇంట్లోకి వెళ్ళేవారు. ఇప్పుడు నేను కూడా కొంతమంది భక్తులు ఇళ్ళకి పెడతాం కదా, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తారు, ఆ వెళ్ళండి గురువుగారు అన్నల్లా. పాప వాడు కూడా నాతో పాటు లిఫ్ట్లోనో బెడ్లోనో దిగి ఆ తర్వాత బయటకు వచ్చి కారు ఎక్కించి గురువుగారికి వెళ్ళొస్తాం అంటారు. దానికి వీడుకోలిచ్చుట అంటారు, సెండ్ ఆఫ్ అన్నమాట. అలా కొన్ని చెట్లు హనుమంతుడితో ఎక్కువ దూరం వెళ్ళి సముద్రంలో పడిపోయినవి ఎలా ఉన్నాయట, బంధువులు తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాయట. నివృత్తాసుహృదో యథ, ఇంకా ఈ హనుమంతుడు ఇంకా వేగంగా ఎగురుతూ ఉంటే ఆ మహాద్భుతమైన వేగమునకు సముద్రపు జలం కిందన్నది ఇలా పైకి లేచిపోయింది. మీరు చూడండి, ఎప్పుడన్నా లాంచీలు లాంటివి పెద్ద పెద్ద బోట్లు నీళ్ళల్లో పెడుతున్నప్పుడు ఈ నీళ్ళు ఇలా పైకి లేచిపోతాయేమన్నా, అటువంటిది హనుమంతుడి వేగం మామూలు వేగమా? ఆ వేగం తట్టుకోలేక గాలికి నేల మీద ఉన్న సముద్రం ఇలా పైకి లేచిపోయింది. అప్పుడు చూడడానికి ఎలా ఉంది, కిందేమో సముద్రం కింద ఉన్న నేలంతా ఉట్టి కటిక నేల కనపడింది, సముద్రమేమో ఆకాశమునకు లేచింది. అది బట్టలు చెదిరిపోయినటువంటి ప్రాణిలా కనపడుతుంది. వస్త్రాపకర్షణేనేవ, గాలికి కట్టుకున్న పంచి పైకి లేచిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు అంటే పంచిని కట్టట్లేదు కాబట్టి మీకు పెద్దగా తెలియదు అనుకోండి, అసలు పంచి ఏమిటి ఇప్పుడు ఏమీ కట్టట్లేదు, రాను ఇంకెలా ఉంటారో తెలియదు. కానీ ఇక్కడ దాకా వేసుకుని ఎలుగుబంటుల్లా కనపడుతున్న షాట్లతో ఉన్నటువంటి వాళ్ళు దిక్మాల షాట్లు, మరీ బొత్తిగా ఇక్కడ దాకా నిక్కర వేసుకుని షాట్ కండి అని వచ్చి గురువుగారు దండమంటే ఆ ఎలుగుబంటి చర్మం చూడలేక చచ్చిపోతున్నాం అనమాట. వాయిదారి గొడవ అది. ఆడా మొగ ఎవడు చూసినా సరే ఈ మధ్యకాలంలో చక్కగా బెత్తడి గుట్టలు వేసుకుని ఏమాత్రము కూడా పాప యోగి వేమన గారికి తీసుకుపోకుండా వస్తున్నారు. ఆయన మహానుభావుడైన యోగి వేమన, వీడు భోగి వేమనలో ఆయనతో వెళ్ళక పోలికేమిటి, ఆయన తపస్యాలి, భక్తితోటి గోచిగుడ్డ ధరించిన పుణ్యాత్ముడు, వీళ్ళు రక్తితో ఈ గుడ్డలు ధరిస్తున్నారు. పూర్వం చక్కగా మంచి లుంగీలు పంచులు కట్టుకునేవారు. పెద్ద గాలి వేస్తే అవుతుందన్నమాట ఈ పంచిలా పైకి లేచిపోతుంది. అలా లేచిపోయిన పంచిలా ఉన్నటువంటిదిగా కనపడుతుంది సముద్రం పైకి లేచి. ఇప్పుడు ఇంకో ఇబ్బంది వచ్చింది, సముద్రం అడుగున పావులు ఉన్నాయి. ఎంతవరకు సముద్రం పైన ఉన్న నీరు ఆ పావులు కనపడకుండా అడ్డంగా ఉంది, ఇప్పుడు నీరు ఇలా పైకి లేవగానే అడుగునున్న పావులకి ఆచ్ఛాదన లేదు. దాంతో ఇదేమిట్రా పైనున్న నీరు లేచిపోయింది ఏమిటి ఇలా ఆకాశంలోకి, పైన ఎవరున్నారా అని ఆ పావులు తలనెత్తి పైకి చూసాయి. పైన ఎగురుతున్న హనుమంతుడు కనబడ్డాడు. ఇలా చేతులు చాచి వెళ్ళిపోతున్న హనుమంతుడి చేతులు ఐదు వేళ్ళు ఐదు పడగలు కలిగిన పావుల్లా తోకొక సర్పంలా కనబడింది. ఆ సర్పాన్ని పట్టుకుపోతున్న గరుత్మంతుడు అనుకున్నారు వాళ్ళు. ఈ పావులు పైన ఎగురుతున్నది గరుత్మంతుడేమో అని అనుకుని వణికిపోయాయట. వణికిపోయి ఓరి దేవుడో గరుత్మంతుడు వచ్చాడు రోయ్, ఈ గరుత్మంతుడు మనల్ని ఎక్కడ మింగేస్తాడో అని లొంగలు చుట్టుకుని భయపడిపోతున్నాయి పావులు కూడా. అంటే హనుమంతుడు కాసేపు గరుత్మంతుడిలా కనపడడం వల్ల వణికిపోయాయి కూడా. గరుత్మంతుడికి పావులు కనపడితే ప్రమాదం కదా, ఆయనకి పావులు కనపడితే పొరపాటును విడిచిపెట్టాడు, ఇంకా సేమ్యా ఉపమతి అన్నట్టుగా తినేస్తాడు. ఇప్పుడు సముద్రం కనపడటం లేదు గనక పైకి లేచింది కనుక మనం గరుత్మంతుని కంటపడతామేమో, ఆయన మనల్ని మింగుతాడేమో అని అవి కూడా భయపడుతున్నాయట. దీన్నే కృష్ణదేవరాయలు ఈ ఆంజనేయుడు ఎగురుతూ ఉంటే సముద్రం పైకి లేచి ఆంజనేయుడి పావులు గరుత్మంతుడిగా భావించిన దృశ్యాన్ని చాలా అందంగా రాస్తాడు. గరుత్మంతుడిని వర్ణించాడు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదానే కావ్యంలో. అందులో కనటత్వయోబ్ధి వీక్ష రసాతలాన్యోన్య పిండీకృతాంగ భేదాండజములు అంటాడు. గరుత్మంతుడు ఎగురుతున్నాడు, ఎగురుతూ ఉంటే రెక్కల వేగములకు సముద్రం పైకి లేచిందిట. ఇదంతా సుందరకాండలో భావమే కాదు, ఆయన గరుత్మంతుడికి అన్వయించాడు. ఈ సముద్రం పైకి లేవగానే అడుగునున్న పాములు పైన ఎగురుతున్న గరుత్మంతుడిని చూచాయి. అమ్మో గరుత్మంతుడు మనల్ని మింగుతాడు చీల్చి వేస్తాడని అవి ఒకదానికొకటిలా చుట్టుకుని ముద్దల కింద లొంగ చుట్టుకు పడిపోయాట. ఏదో తువ్వాలు పిండితే ఎలా ఉంటుంది, అలా పిండిన తువ్వాళ్ళలాగా ఇలా మడత పడిపోయి రహస్యంగా దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయట. అలా పాములను భయపెడుతున్న గరుత్మంతుని రెక్కల గాలి మమ్మల్ని రక్షించుగాక అంటాడు, ఆయన మా పాపములు తొలగించుగాక అంటాడు. సరే ఏం ఊహండది, గరుత్మంతుడు ఎగురుతుంటే ఈ హనుమంతుడు ఎగురుతున్నట్టే చెట్లు వచ్చి ఆయన చుట్టూ తిరిగాయట. అది ఎలా ఉందో తెలుసా, ధృత కులాయార్థ ఖండిత సమిల్లవ రూప చరణాంతిక భ్రమత్తరువరములు. పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి, గూళ్ళు పెట్టుకోవడానికి పిట్టలు ఏం చేస్తాయి, చిన్న చిన్న పుల్లలు ఇంతంత పుల్లలు పట్టుకొస్తాయి. గరుత్మంతుడు గూడు కట్టుకోవడానికి పుల్లలు ఎత్తుకుపోతున్నాడా అన్నట్టుగా ఉన్నాయి ఆయన కాళ్ళ చుట్టూ తిరుగుతున్న పెద్ద పెద్ద చెట్లు. గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే ఆ వేగమునకు చెట్లు మూలములతో వేళ్లతో లేచి ఆయన కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఆ కాళ్ళ చుట్టూ తిరుగుతున్నటువంటి చెట్లు గూడు పెట్టుకోవడానికి పట్టుకుపోతున్న పుల్లల్లో ఉన్నాయి అంటే అవి ఎంత కాళ్ళండి, ఎంత పెద్ద పెద్ద కాళ్ళు, అది అంత పెద్ద చెట్టు ఇంత పుల్లలో ఉంది. మీరు చూసారుగా గూడు పెట్టుకుంటూ ఉంటాయి, మా ఇంటి దగ్గర అయితే ఇంకా పక్కన రోజు పౌరాలు వచ్చి ఓ గూడు పెడుతూనే ఉంటాయి, ఆ గూడులో ఇంత పుల్లలు ఉంటాయి. అలా పుల్లల్లా కనపడుతున్నాయి గరుత్మంతుడి గాలి దగ్గర చెట్లు. చెట్లు పుల్లల్లా కనపడటానికి గల కారణం చెట్లు చిన్నవ్వడం కాదు, గరుత్మతుడి కాళ్ళు పెద్దవైపోయింది. ఇప్పుడు ఈ లాల్చి నాకు పెద్దదే, కానీ ఏ బకాసురుడికి ఈ లాల్చి పెద్దమంటే ఏమవుతుంది? వాడి వేలుకి కూడా పనికిరది. అప్పుడు లాల్చి చిన్నది కాదు, వాడి వేలు పెద్దదని గ్రహించాలి.
సైజు పెద్దది కాదు.
అదే ఆ బకాసురుడు వేసుకునే లాల్చి నాకు ఇచ్చారంటే నేను బాల్చీలో కూర్చున్నట్టు అయిపోతాను. ఒక్కోసారి అలా అవుతుంది. నాకు చాలా కాలం క్రితం అలాంటి అనుభవం కూడా ఉంది. ఒకసారి బెంగళూరు ఎడుతుంటే మా సూట్ కేసు పోయింది, తీరా వెళ్ళాక అక్కడ అవధానం చేయాలి. అవధానం చేయడానికి లాల్చీ లేదు. ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని అవధానం చేస్తే బాగుండదు. అప్పుడు ఒక ఆయన ఏం చేశాడంటే, పంచి ఇవ్వలేరు కానీ నా దగ్గర లాల్చీ ఉందండి, కొత్త లాల్చీ నేను కుట్టించుకుని వేసుకోలేదు, మీరు టెక్నిక్గా ప్యాంటు మీద ఇది వేసుకోండి, మీరు కనపడకుండా ఇలా టేబుల్ పెట్టేస్తాం, టేబుల్ కింద కాళ్ళు పెడతారు కనుక మీరు ప్యాంట్ వేసుకున్నట్టు ఎవరికి తెలియదు, పైన లాల్చీ ఉండి కండుగా ఉంటే పంచే కట్టుకున్నట్టుగా ఉంటుంది అని ఆయన లాల్చీ ఇచ్చాడు. ఆ లాల్చీ ఇలాగ ఇక్కడే జారిపోయింది. ఆయనేమో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటాడు. ఆయన ఆ లాల్చీ నాకు ఇచ్చాడు, పాప ఆయన ఊహించలేదు. ఇప్పుడు నాకు ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ లాల్చీని ఇలా దగ్గరికి పెట్టి లోపల క్లిప్పులు ఉంటాయి చూసారా, బట్టలకి ఆరేసుకునేటప్పుడు పెడతారు, పైన డాబాల మీద బట్టలు ఆరేసుకునేటప్పుడు ఎంత క్లిప్పులు పెడతారు, ఆ క్లిప్పు ఇలా లోపల పెట్టి నొక్కి 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 మొత్తం మీద ఈ చేతి దగ్గర నొక్కి అవి నొక్కి ఇవి నొక్కి పిన్నీసులు పెట్టి నన్ను మేకప్ చేసేసరికి వాళ్ళ తలపురాట తోపు వచ్చింది. ఎప్పుడు కూడా మర్చిపోలేను. కాబట్టి ఎప్పుడైనా భవిష్యత్తులో గురువుగారికి లాల్చీ కుట్టించేటప్పుడు సైజు తీసుకోండి, ఎందుకైనా మంచిది, కొంచెం ఊహించుకోండి, లేదా యూట్యూబ్లో అయినా చూడండి. అలా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, గరుత్మంతుని పాదాల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ చెట్లు అలా కనపడ్డాయి అన్నాడు. ఇదంతా వాల్మీకి యొక్క అపూర్వమైన భావన. ఎవరు ఏ కవిత్వం రాసినా వాల్మీకి వ్యాసుడు, వాల్మీకి వ్యాసుడి దగ్గర నుంచే తప్ప కొత్తగా చెప్పేది ఏమీ లేదా అన్నంత రాశారటువంటి ఆ మహాత్ములు. ఇక ఆ ఎగురుతున్నప్పుడు ఆయన కళ్ళు ఉన్నాయట, ఒక్కొక్క కన్ను ఒక్కొక్క సూర్యగోళంలో వెలిగిపోతున్నది. రివ్వులు ఇలా చేతులు పెట్టి ఆ చేతులు పావుల్లా కనపడుతూ ఉండగా, కాళ్ళు ఇలా వెనక్కెత్తి తోక పైకి జెండాలా ఎగురుతూ ఉంటే ఆ తోక, ఆయన తోక ఇంద్రధ్వజంలో ఉంది. శక్రధ్వజయోచ్చరిత, ఇంద్రుడు ఎగురుతున్నాడేమో రథంలో, ఆ ఇంద్రుడి యొక్క రథం మీద ఉన్న జెండా ఏమో అన్నట్టుగా ఉంది. ఆయన ఎర్రకోతి కదా, పండు కోతులు వాళ్ళు అంటే వ్యవహారంలో మనం కోతి అనక తప్పదు, వానరుడు కనుక వానర సంస్కృత శబ్దానికి తెలుగులో కోతి అనాలి. ఈ పండు కోతుల యొక్క పిరుదులు ఉంటుంది సరే, కింద కూర్చునే ఆసన ప్రాంతం అది ఎర్రగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు కదా ఎప్పుడైనా పండు కోతులు చూడండి. ఆంజనేయ స్వామి వారు ఆకాశంలో ఎగురుతున్నాడు. అప్పుడు స్పిగ్గేసేన అతితామ్రేణ రరాజ సమహాకపిహి మహతా దారిదేనేవ గిరిని గైరికధాతున, హనుమంతుడు కొండ లాంటి శరీరంతో ఎగురుతున్నాడు. ఎగురుతున్నప్పుడు ఈ పిరుదులు కనపడుతున్నాయి. ఆ పిరుదులు మంచి ఎర్రని రాగి రంగులు ఉన్నాయట, బాగా తోమేసిన రాగి ఎలా ఉంటుంది అలా కనపడుతున్నాయి. ఆ చూడటానికి ఎలా ఉంది? ధాతువులు, కొండలో ఉండే కొన్ని ధాతువులు, రాగి మొదలైనటువంటి ధాతువులతో కూడిన కొండ ఎగురుతుందేమో, కొండలో ఉన్న ధాతువులు బయటికి కనపడుతున్నాయేమో అన్నట్టుగా ఉంది. అంత ఎర్రగా ఉందన్నమాట ఆ పిరుదుల ప్రాంతం. అంత ప్రత్యేకంగా స్పిగ్దేశము అని వాడారు. అసలు వాల్మీకి సహజ కవి ఉన్నదన్నట్టుగా వర్ణించాడు. వాళ్ళు ఆంజనేయ స్వామి వారు కూడా పిరుదులు వర్ణించడం ఏమిటండి, అవి ఎర్రగా కనపడుతూ వర్ణించడం ఏమిటి అనకూడదు. ఆ భగవంతుడు వానర రూపంలో ఉన్నప్పుడు ఎన్ని అందాలు చూపించాలో అన్నీ చూపించేశాడు అనమాట. ఆ గోల్డ్ పావులు పడగల్లా కనపడుతున్నాయని చెప్పారు కదా, చేతులు, ఆ చెయ్యి ఉంది, చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క వేలు ఒక్కొక్క పడగలో ఉంది. ఈ పడగలో ఉన్నటువంటి వేళ్లకున్న గోళ్ళు పొడుగ్గా ఉంటాయి, ఒక్కొక్క గోరు ఒక్కొక్క నాలుగులా కనపడుతుంది అంటే పావు నాలుగులుగా ఇలా బయట పెడుతున్నాడు అన్నట్టుగా. ఆ గోళ్ళు చీలి ఉంటే మరింత అందంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆయన ఎగురుతూ ఉంటే తోక చుక్కల కనపడుతున్నాడు. ఉత్తరము నుంచి దక్షిణములకు తోకచుక్క వెడుతోందా అన్నట్టుగా ఉన్నాడు. తోకచుక్క దక్షిణంకేసి ప్రయాణిస్తోందంటే రావణాసురుడు లంకకి అరిష్టం, ప్రస్తుతం ఆయన అరిష్టం కలిగించడానికి వెడుతున్నాడు. సూర్య భగవానుడిలో ఎగిరిపోతున్నాడు. ఆయన నీడేమో నీళ్లలో పడుతోంది కొంత, ఆ నీడ అటు ఇటు కదిలిపోతున్నది. అది చూడటానికి ఎలా ఉంది? ఒక పెద్ద ఓడ సగం నీటిలో మునిగి సగం పైరు ఉన్నట్టుగా కనపడుతున్నది. అలా ఎగురుతూ పోతున్నాడు ఆయన. ఆయన నీడ పడుతున్న ప్రాంతమంతా విచిత్రంగా అల్లకల్లోలం అయిపోతుందన్నమాట. ఆ ప్రాంతం అంతా తస్య వేగ సముద్ధూతం జలం సజలదంతద అంబరస్థం విభ్రాజ శరదభ్ర వివాదతం. శరత్కాలంలో మేఘం పైకి లేచిపోయినట్టుగా మొత్తం సముద్రం పైకి లేచిపోతూ ఉండడం వల్ల అల్లకల్లోలంగా ఉంది ఆ ప్రాంతం అంతా. ఇంకా ఆయన నీడలో ఉంది, ఆయన నీడ నీళ్లలో పడింది. ఆయన ఇంచుమించుగా ఉదయం బయలుదేరాడు, బయలుదేరేసరికి అటు ఇటు తిరిగేసరికి ఏ టర్న్లో అయ్యింది. కానీ ఆకాశంలో ఎగురుతూ ఉండడం వల్ల సూర్యుడు ఇలా నీడని పెంచి పోస్తున్నట్ట. మనకంటే మన నీడ ఉదయ సాయం సంధ్యా సమయాల్లో పొడుగ్గా ఉంటుంది. మనం 6 అడుగులు ఉంటే నీడ 12 అడుగులు ఉండొచ్చు. అందున ఆకాశంలో పైకి లేచి ఎగురుతున్నప్పుడు నీడ ఏటవాలుగా పడుతుంది. ఏటవాలుగా ఉండడం వల్ల సముద్ర జలాలలో ఆంజనేయుడి నీడ పడింది. ఆ నీడ ఎంతదట? దశయోజన విస్తీర్ణ త్రింశద్యోజన వాయత ఛాయా వానర సింహస్య జలే చారుతరా భవత్. 10 యోజనాలు పొడుగుంది, అంటే 80 మైళ్ళు పొడుగుంది నీడ. ఆయనంత పొడుగు లేడుసమా? నీడ అంత పొడుగ్గా ఉంది. త్రింశద్యోజన వాయత 30 యోజనములు వెడల్పు, శరీరం వెడల్పుగా ఉంది. ఇదేమో పొడుగేమో 10, ఇది 30. ఈ విధంగా 10 యోజనముల పొడవు, 30 యోజనముల వెడల్పు నీళ్లలో ఆయన నీడ పడింది. మధ్య మధ్యలో హుంకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. మేఘాలలో కనపడతాడు, కనపడ్డం. మేఘములో మధ్యలో చూడుతున్నాడు కదా, ఒక్కోసారి మేఘములు ఆయన కప్పేస్తున్నాయి. విమానాలు చూసారు ఆకాశంలో మేఘంలో పెడుతున్నప్పుడు ఒక్కోసారి మేఘముల్లో కనపడకుండా పోతాయి, మళ్ళీ కనపడుతూ ఉంటాయి. అలాగా దృశ్యము అదృశ్యము అయిపోతున్నాడు. ఇప్పుడు ఈయన తన కన్న కొడుకైనా నాకు కొడుకు కంటే రాముడి దూతగా ఎక్కువ ఇష్టము అని భావించాడు వాయుదేవుడు. వాయుదేవుడు ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడిని చూచాడు. ఇతడు సహజముగా నా పుత్రుడు కాబట్టి పుత్రుడి మీద రవంత ప్రేమ ఉండడం ఖాయమే. కానీ ఇతని మీద పుత్ర ప్రేమ కంటే రామ భక్తుడిగా ఎక్కువ నాకు ప్రేమ అనుకున్నాడు వాయుదేవుడు. దీన్ని బట్టి కన్న కొడుకు కంటే రామ భక్తుల మీద ఎక్కువ ప్రేమ పంచిపోతారని. రాముడి మీద, రాముడి పని మీద పెడుతున్నప్పుడు సాయం చేయాలిగా. ఇప్పుడు మీరంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నారండి? వ్యక్తిగతంగా పద్మాగర్ గారి సేవ చేయడానికి మీకేం అవసరం? నాకు అవసరం లేదు. కానీ ఒకళ్ళు వచ్చి చేపలు వేశారు, ఒకళ్ళు ఏమో బరకాలు వేశారు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు, ఈ సత్సంగ సభ్యులు ఎంత భక్తితో చేస్తున్నారంటే కార్యక్రమాలు దాన్ని రోడ్డుతో వర్ణించలేం. కొందరు దీన్ని యూట్యూబుల్లో పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇది దైవ కార్యము, భగవత్ కార్యం. భగవంతుని కోసం మనం గురువు వెంట పడ్డాం, భగవత్ కార్యం చేస్తున్నామనే ఊహతో చేస్తున్నారు. అలాగే శిషేవే చెందదా వాయు రామకార్యార్థ సిద్ధయే తథాప నహితం సూర్య ప్లవంతం వానరోత్తమం. ఇక్కడ ఇద్దరిని గుర్తుపెట్టుకోండి, ఒకటి వాయువు, ఇంకొకటి సూర్యుడు. ఆకాశంలో సూర్యుడు భగభగ వండుతున్నాడు. ఆ సమయంలో రాముడి పని మీద వెడుతున్న ఈ హనుమంతునికి సుఖం కలిగించాలి అని సూర్యభగవానుడు రవ్వంత కూడా ఆయనకి ఎండ బాధ లేకుండా చేశాడు. నహి తం తతాప, ఆయన ఏమి కాల్చలేదు, బాధ పెట్టలేదు. సూర్యుడి యొక్క ఎండ పెరిగిపోతే మనం కాలిపోతాం. అందున పైకి ఎగిరి కొద్దీ ఇంకా కాలుస్తాడు ఆయన. కానీ ఏమాత్రము తన ఎండ వల్ల అతనికి బాధ కలగకుండా చూసుకున్నాడు, సూర్యభగవానుడు అనుగ్రహించాడు. రెండవ వాడు వాయుదేవుడు సేవించేట, చల్ల గాలి వీస్తూ, ఎక్కువ గాలి ఉన్న ప్రమాదం, అసలు గాలి లేకపోయినా ప్రమాదం, వేడిగాలుంటే ప్రమాదం అనుకుని చల్ల చల్లని గాలి మందమందంగా అతని మీద ప్రసరింపచేసి అతనికి చెమట పట్టకుండా చేసి సేవించేట. తండ్రి కొడుకును సేవించడం ఏమిటండి? సూర్యుడు గురువుగారి ఎన్ని సేవించడం ఏమిటండి? అంటే రాముడి పని మీద పెడుతున్నవాడు ఎంత చిన్నవాడైనా కన్న కొడుకైనా వాడికి సేవ చేసి తీరాలి. అలా సేవ చేసిన వాడే గొప్పవాడు అవుతాడు, వాడు బాగుపడతాడు. అది రామ కార్యం. రాముడి పని చేసేవాడు ఎవడన్నా వాడు పూజ్యుడ. ఉదాహరణకి చిన్నపిల్లవాడు రాముడికి ఏదన్నా ఓ దండ వేస్తే వాడికి కూడా దండం పెట్టమన్నారు. ఎందుకంటే ఇతడు రాముడికి దండ వేశాడు కనుక. ఓ చిన్న పాప జై శ్రీరామందనుకోండి తాతగారిని చూసి, ఆ పాప ఎంత వయస్సు ఉన్నదో మనకు అక్కర్లేదు, జై శ్రీరామ్ అంది. కాబట్టి దానికి కాళ్ళకి దండం పెట్టన్నారు. రాముడి పని చేసేవాడు బాలుడైనా అతనికి నమస్కరిస్తే మన పాపాలు పోతాయి. రాముడికి వ్యతిరేకంగా మాట్లాడే దుర్మార్గుడు ఉంటాడు అనుకోండి, అటువంటి వాడి మొహం చూస్తే బ్రహ్మహత్యా పాపాలు చుట్టుకుంటాయి, అటువంటి వాడిని ఏం చేసినా తప్పు లేదు పొమ్మన్నారు. అందువల్ల కన్న తండ్రి కూడా కొడుకుని సేవించాడు. ఇంకా ఋషులు ఆనందంతో పైనుంచి పదే పదే ప్రశంసిస్తున్నారు. గంధర్వులు ఋషులు, జై హనుమాన్ జై వీర హనుమాన్, రామచంద్ర ప్రభు కార్యక్రమం మీద పెడుతున్న నీకు సర్వకార్యములలో దిగ్విజయం తప్ప అపజయము లేకుండా ఉండుగాక, నిన్ను అందరము రక్షించనుగాక, పంచభూతాలు నీ వెన్నంటి ఉండుగాక అని వాళ్ళు కూడా దీవిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. ఈ విధంగా ఆయన మహావేగంగా వెళ్ళిపోతుంటే ఆకాశంలో ఇప్పుడు సముద్రుడు చూశాడు. ఆయన కూడా తర్జన భర్జన పడ్డాడు. రామచంద్రుడి పని మీద పెడుతుంటే సూర్యభగవానుడేమో హనుమంతునికి ఎక్కువ తాపం లేకుండా చల్లదనం ఇస్తున్నాడు, వాయుదేవుడు ఆయన్ని సేవిస్తున్నాడు. నేను మాత్రం హనుమంతుణ్ణి సేవించవద్దా, నేను కూడా ఎంతో కొంత సాయం చెయ్యాలి కదా అనుకున్నాడు. ఆయన ఏం చెయ్యాలి సాయం ఇప్పుడు, దానికి కూడా కొంచెం లోపల బాగా ఆలోచన చేశాడు. సాహాయ్యం వానరేంద్రస్య యదినాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఇప్పుడు ఈ హనుమంతునికి నేను ఎంతో కొంత సాయం చెయ్యాలి, నేనే గనక హనుమంతునికి సహాయం చేయకపోతే భవిష్యత్తులో చెడ్డ పేరు తెచ్చుకుంటాను. అందరూ ఏమంటారు, వాయుదేవుడు సేవ చేయలేదా హనుమంతునకు, సూర్యుడు చేయలేదా, సంపాద చెయ్యలేదా, ఎక్కడి వాళ్ళైనా వచ్చి హనుమంతునికి సేవ చేస్తూ ఉంటే ఆకాశంలో ఎగురుతున్న హనుమంతునికి, సముద్రం దాటుతున్న హనుమంతునికి సముద్రుడు ఏ సాయము చెయ్యలేదు, ఇతడు దుర్మార్గుడని అందరూ నన్ను నిందిస్తారు, భవిష్యత్తులో నాకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి ఏమైనా నేను హనుమంతునికి సేవ చెయ్యాలి. ఒకవేళ చెడ్డ పేరు రాలేదు అనుకుందాం, కాసేపు చెడ్డ పేరు రాకపోయినా నాకు మనస్సులో చెడ్డే అనిపిస్తోందిగా. ఎందువల్ల, నేనెంత నా బతుకెంత, నేను కేవలం ఇక్ష్వాకు వంశం వల్ల పెరిగాను అనుకున్నాడే. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. సముద్రుడు ఎందుకు సాయం చెయ్యాలి హనుమంతునికి? సాయం చేసేవాడు సముద్రుడు కాదు, సాగరుడు అంటున్నారు ఆయన. చింతయావాస సాగర, పూర్వం సముద్రం, ఇప్పుడున్నంత సముద్రం లేదు, చాలా చిన్నగా ఉండేది. మొదట్లో సముద్రుడు బతికంతంటే ఇదో నాలాగా సన్నగా ఉండేవాడు. ఇప్పుడు భూమి చుట్టూతో ఇంత సముద్రుడు ఏర్పడ్డాడు. కారణం ఏమిటో తెలుసా, పూర్వం ఈ సూర్యవంశంలో ఇక్ష్వాకు వంశంలో సగరుడు అని ఒక చక్రవర్తి పుట్టాడు. ఈ సగర చక్రవర్తికి ఒక భార్య వల్ల 60,000 మంది కొడుకులు, ఇంకో భార్య వల్ల అసమంజసుడని ఒక కొడుకు. ఒకనాడు ఈయన అశ్వమేధయాగం చేయాలనుకున్నాడు. అశ్వమేధయాగములు నూరు చేసిన వాడు ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. అందుకని ఇతని యాగమును జరగకుండా ఆపడం కోసం ఇంద్రుడు ఏం చేశాడు, సగర చక్రవర్తుల యొక్క యజ్ఞానికి సంబంధించినటువంటి యాగాశ్వాన్ని మీకు పాలకాండలో చెప్పారు కదా, కొత్తగా నేను చెప్పక్కర్లా, పాలకాండలో మీరు విన్నారు కాబట్టి బాగా మీకు తెలుసు. ఈ కుర్రాన్ని పట్టుకెళ్ళిపోయి కపిల మహర్షి ఆశ్రమంలో పాతాళంలో కట్టేశాడు ఇంద్రుడు. మూర్ఖులైన సగరపుత్రుడు పాతాళానికి భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. భూమి చుట్టూ తవ్వి ఇలా పోగేసి భూమిని గోళాకారంగా తయారు చేసి అడుగుకు వెళ్ళారు. అక్కడ సగరుడి యొక్క గుర్రం కనపడింది. కపిలుడు ఎదురుగుండా ఉన్నాడు. దాంతో ఈ అజ్ఞానులు ఈ గుర్రమును ఎత్తుకుపోయినది అపహరించినది కపిలుడు అనుకుని ఆయన చుట్టూ పట్టుకున్నారు. దాంతో ఆయనకి కోపం వచ్చింది, కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళల్లోంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. దాంతో సగరపుత్రులు 60,000 మంది కాలి బూడిదైపోయారు. ఏ మహాత్ములైన గురువులతో వెళ్ళకూడమా, వాళ్ళేం విగ్రహేషం లేరు మీకు మళ్ళీ. అందువల్ల మొత్తం భస్మైపోయారు వాళ్ళు. ఆ బూడిద కుప్పల్ని బాగు చేయడానికి ఇక్కడ ఇంకోటి కూడా మహానుభావులకు కోపం వచ్చి కళ్ళెర్ర చేస్తే వాళ్ళ శాపం వల్ల చచ్చిపోయిన వాళ్ళకి నరకం రాదు స్వర్గం రాదు, పిశాచాలు అయిపోతారట. అందుకని ఈ సగరపుత్రుల మీద గంగ ప్రవహిస్తే వీళ్ళు పిశాచములుగా అల్లాడిపోతున్నవాడు, ప్రేతాత్ములుగా అల్లాడిపోతున్నవాడు స్వర్గానికి వెడతారు అని కపిలుడు చెప్పగా, ఆ అసమంజసుడి కొడుకు హౌసమంతుడు తపస్సు చేశాడు, ఆయన వల్ల కాలేదు. ఆ తర్వాత ఆయన కొడుకు తపస్సు చేశాడు, వాడి వల్ల కాలేదు. ఆయన కొడుకు భగీరథుడు తపస్సు చేసి గంగని భూమికి తీసుకొచ్చి ఆ గంగని పాతాళానికి ప్రవహింపజేశాడు. అప్పుడు ఈ గంగ వచ్చి సముద్రుడిలో చేరిపోయి భూమి చుట్టూతా ఇంత సముద్రం వచ్చేలా చేసింది. చిన్నగా ఉన్న నన్ను ఆ సగరుడి యొక్క వంశం వాళ్ళు సాగరముగా మార్చారు. సముద్రుడు అంటే చిన్నవాడు, సాగరం పెద్దదయ్యింది. అందుకే అప్పటి నుంచి సముద్రమునకు సగరుడి యొక్క వంశము చేత పెంచబడటం వల్ల సాగరము అని పేరు వచ్చింది. ఇప్పుడు నేను ఇంత పెద్దవాడి అవ్వడానికి గల కారణం సగరుడే కదా. ఆ వంశం వాడు రాముడు. ఆ రాముడి భార్యను వెతకడానికి హనుమంతుడు వెడుతున్నాడు. కాబట్టి హనుమంతుడికి సేవ చేయకపోతే నాకు కృతజ్ఞత లేదని ప్రపంచం అనుకుంటుంది అన్నాడు ఆయన. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ పెట్టుకున్నాడు చూడండి. మహాత్ములు ఇలా సాయం చేయాలనుకుంటారట. మన సాయం చేయడానికి వాడు ఎవడో మనకు అక్కర్లా, బాధరాయణ సంబంధం చాలు. ఒక వ్యక్తికి మన ఉపకారం చేయడానికి వాడితో ఎక్కడికి ఇంటర్ లింక్ ఉందో వెతుకుతాం, మంచివాళ్ళం అయితే. అదే చెడ్డవాడైతే అసలు ఏ సంబంధం లేకపోయినా, మీ తాత ముత్తాతల యొక్క వంశంలో ఫలానా వాళ్ళు ఎవరో మా వంశం వాళ్ళకి అపకారం చేశారని మీ సంగతి చూస్తూ ఉంటారట. ఇది పాపాత్మ లక్షణం. ఉపకారం చేయడానికి ఇలా ఇలా వెతుక్కోవాలి.